സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
ഗീതാധ്യാന ശ്ലോകം.
ഓം പാർത്ഥായ പ്രതിബോധിതാം ഭഗവതാ നാരായണേന സ്വയം വ്യാസേന ഗ്രഹിതാം പുരാണമുനിനാ മധ്യേ മഹാഭാരതം അദ്വൈതാമൃതവർഷിണീം ഭഗവതീം അഷ്ടാദശാധ്യായിനീം അംബ ത്വാമനുസന്ദധാമി ഭഗവദ്ഗീതേ ഭവദ്വേഷിണീ നമോസ്തു തേ വ്യാസ വിശാലബുദ്ധേ പുല്ലാരവിന്ദായത പത്രനേത്ര ഏന ത്വയാ ഭാരത തൈലപൂർണഃ പ്രജ്വാലിതോ ജ്ഞാനമയ പ്രദീപഃ പ്രപന്ന പാരിജാതായ സ്തോത്രവേത്രൈകപാണയേ ജ്ഞാനമുദ്രായ കൃഷ്ണായ ഗീതാമൃതദുഹേ നമഃ. സർവോപനിഷദോ ഗാവഃ ദോഗ്ധാഗോപാലനന്ദനഃ പാർത്ഥോ വത്സസ്തുധീർഭോക്തഃ ദുഗ്ധം ഗീതാമൃതം മഹത്. വസുദേവസുതം ദേവം കംസചാണൂരമർദനം ദേവകീ പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും. ഭീഷ്മദ്രോണതടാജയദ്രഥജനാ ഗാന്ധാരലീലോത്പലാ ശല്യഗ്രാഹവതീ കൃപേണ വഹനീ കർണേന വേലാകുലാ അശ്വത്ഥാമവികർണഘോരമകരാ ദുര്യോധനാവർത്തിനീ ഉത്തീർണാ ഖലു പാണ്ഡവൈരണനദീ കൈവർത്തകഃ കേശവഃ പാരാശര്യവശസ്തരോജമമലം ഗീതാർത്ഥഗന്ധോത്കടം നാനാഖ്യാനകേസരം ഹരികഥ സംബോധനാബോധിതം ലോകേ സജ്ജന ഷട്പദൈരഹരഃ പേപീയമാനം മുദാ ഭൂയാദ്ധാരത പങ്കജം കലിമല പ്രധ്വംസിന ശ്രേയസേ മൂകം കരോതി വാചാലം പങ്കും ലംഘയതേ ഗിരിം യത്കൃപാതമഹം വന്ദേ പരമാനന്ദമാധവം. യം ബ്രഹ്മാ വരുണേന്ദ്രരുദ്രമരുതഃ തുന്വന്തി ദിവ്യൈസ്തവൈഃ വേദൈഃ സാംഗപദക്രമോപനിഷദൈഃ ഗായന്തി യം സാമഗാഃ ജ്ഞാനാവസ്ഥിതതദ്ഗതേന മനസാ പശ്യന്തി യം യോഗിനഃ യശ്യാം തം ന വിദുസുരാസുരഗണാഃ ദേവായ തസ്മൈ നമഃ.
നാലുവ ശ്ലോകം, ഗീതാധ്യാന ശ്ലോകം.
സർവോപനിഷദോ ഗാവഃ ദുഗ്ധ ഗോപാലനന്ദനഃ പാർത്ഥോ വത്സ സുധീർഭോക്തം ദുഗ്ധം ഗീതാമൃതം മഹത്.
ఏడవ శ్లోకంలో మహాభారత స్తుతి చూశాం. తర్వాత మొదటి శ్లోకంలో గీతా స్తుతి చూశాం. తర్వాత ఈ నాలుగవ శ్లోకంలో కూడా భగవద్గీత గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏ విధంగా ఈ ఉపనిషత్తులనేటటువంటి గోవు నుంచి అద్వైతమనే అమృతాన్ని తీశారు అని చెప్తున్నారు. ఇందులో సర్వ ఉపనిషదః గావః, గావః అంటే గోవులు. ఇక్కడ సర్వ ఉపనిషదః అన్ని ఉపనిషత్తులు గోవుతో సమానంగా చెప్పారు. ఆ ఉపనిషత్ అనే గోవు ఏమిస్తుంది మనకు అంటే అమృతాన్ని ఇస్తుంది, పాలనిస్తుంది. పాలు లాంటి అద్వైత అమృతాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఆవు తనంతట తాను పాలు ఇవ్వలేదు కదా. ఆవు పాలు ఇవ్వాలంటే పాలు పితికేవాడు కావాలి. పాలు పితికేవాడు లేకుండా ఆవు తనంతట తాను పాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఉపనిషత్తులు వాటికి అవి మనకు వెల్లడి కావు, గురువు కావాలి. ఆ ఉపనిషత్తులో ఉన్న సారాన్ని బయటకు తీయడానికి గురువు కావాలి. కనుక ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపాలుడు, అంటే ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని, పాలను పితికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఆవు తన దూడ ఎదురుగా ఉంటే గాని పాలు ఇవ్వదు. ఆవు తన దూడ ఎదురుగా ఉంటే కాని పాలివ్వదు. ఉపనిషత్తులు కూడా ఎవరైనా వినేవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళలోని అర్థం బయటకు వస్తుంది. ఎంత కష్టపడైనా ట్రాఫిక్ జామ్ లో తట్టుకొని బయటకు వచ్చి క్లాసుకు వస్తేనే కదా మనం ఇందులో అర్థాన్ని తెలుసుకుంటాం. కనుక ఉపనిషత్తులు వాటంతటి అవగా ఊరికే వెల్లడి కావు, వినడానికి శ్రోత కావాలి. ఆవు కూడా దూడ ఉంటేనే పాలిస్తుంది, దూడ లేకపోతే పాలివ్వదు. కనుక ఇక్కడ దూడ ఎవరు అంటే అర్జునుడు. మనందరం కూడా మనం కూడా దూడల్లాంటి వాళ్ళమే. ఉపనిషత్తు అనే ఆవు ఉంది, గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్. ఎవరైతే ఉపనిషత్తుల సారం చెప్తూ ఉంటారో ఆయనే ఆ పరమాత్మే. ఆ పాలు పితికేవాడితో పోల్చబడినాడు ఇక్కడ. సర్వ ఉపనిషత గావః దోగ్ధ గోపాలనందనః పార్థః అర్జునుడు సుధీః భోక్త. ఆ పాల ఆ జ్ఞానామృతాన్ని అనుభవించేవాడు సుధీః భోక్త అంటే వివేకవంతుడైనటువంటి సుధీః భోక్త. భోక్త అంటే ఆ అమృతాన్ని ఆస్వాదించేవాడు అని అర్థం. సుధీహి అంటే శుద్ధ మనస్సు కలిగినటువంటి అర్జునుడు భోక్త. దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులనే ఆవులు, అర్జునుడనే దూడ, శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి పాలు పితికేవాడు, ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దుగ్ధం గీత అమృతం మహత్. మహత్ చాలా గొప్పదైనటువంటి అమృతం. ఏమిటా అమృతం ఇక్కడ అంటే గీత అమృతం. గీత అమృతం అని అర్థం. గీత భగవద్గీత అనేటటువంటి అమృతం. ఎందుకని అమృతంతో పోల్చబడింది గీత అంటే, దేవతలు అమృతం తాగి మరణాన్ని నుంచి బయటపడ్డారు. అమృతం తాగితే మరణం ఉండదు అని, మరణం ఉండదు అమృతం తాగితే. కనుక మోక్షం అనేటటువంటిది అమృతంతో పోల్చబడింది. మోక్షం అనేటటువంటిది అమృతంతో పోల్చబడింది. కనుక గీత అమృతం. ఈ గీత బోధన వల్ల మనకు ఆత్మజ్ఞానం కలిగి, ఆ ఆత్మజ్ఞానం వల్ల మనకు మరణం లేదు అని మనం తెలుసుకుంటాం. కనుక అమృతంతో సమానం అన్నారు. గీత అమృతం దుగ్ధం, పాలతో పోల్చబడింది ఈ అమృతం. తర్వాత శ్లోకం, రెండో శ్లోకానికి వెళ్ళాలి. ఇప్పుడు వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు మహాభారత నమస్కారము, గీతా నమస్కారం అయిన తర్వాత వ్యాస భగవానుల వారికి నమస్కారం. రెండవ శ్లోకం,
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, పుల్లారవిందాయత పత్ర నేత్ర, ఏన త్వయా భారత తైల పూర్ణః, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః.
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. నమోస్తుతే తే నమః అస్తు, తే నమః అస్తు ఏ విశాల బుద్ధే. వ్యాస వ్యాస తే నమః అస్తు, ఓ వ్యాస భగవాన్ మీకు మా నమస్కారములు. ఈ మహాభారతం వ్రాసినటువంటి గ్రంథకర్త వ్యాసుల వారు. వారు మహాభారతాన్ని రచించారు కనుక వారికి మనం నమస్కారం చేయాలి. ఆయనే కనుక లేకపోతే, వ్రాయకపోతే మనకు ఈ మహాభారతం ఉండేది కాదు, భగవద్గీత ఉండేది కాదు. కనుక ముందు మనం వారికి కూడా నమస్కారం చేయాలి. వ్యాస విశాల బుద్ధి, ఎటువంటి వ్యాసుల వారు చెప్తున్నారు విశాల బుద్ధి అన్నారు. విశాల బుద్ధి అంటే చాలా మేధస్సు, తెలివితేటలు కలిగినటువంటి అని అర్థం. విశాల బుద్ధి అంటే శాస్త్రంలో పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన అని అర్థం. శాస్త్రం పూర్తిగా తెలిసినటువంటి. చాలా మందికి అన్ని శాస్త్రాలు తెలియవు. విశాల బుద్ధి అన్నారు. బుద్ధి అంటే జ్ఞానం, విశాలం అంటే పూర్ణ జ్ఞానం, పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన. ప్రపంచంలో మనం చూస్తాం చాలా మంది ఒక శాస్త్రం తెలిస్తే మరొక శాస్త్రం తెలియదు వాళ్ళకి. స్పెషలిస్ట్ అంటాం చూసారా, డాక్టర్లని స్పెషలిస్ట్ అంటే ఏమిటి, ఇంకొక ఫీల్డ్ లో ఆయనకి తెలియదు అని అర్థం. ఐ స్పెషలిస్ట్, బోన్ స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్. స్కిన్ స్పెషలిస్ట్ బోన్ సంగతి తెలియదు, బోన్ స్పెషలిస్ట్ కి స్కిన్ సంగతి తెలియదు. అందుకే నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళని అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి పూర్ణ జ్ఞానం లేనట్లే కదా. అప్పుడు అంతేకాకుండా ఆ జ్ఞానం కూడా పూర్తిగా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటారు. పూర్తిగా ఉండదు ఎవరికి, పూర్ణ జ్ఞానం ఉండదు. కనుక ఒక సబ్జెక్టు తెలిసినా కూడా అన్ని సబ్జెక్టులు తెలియవు, అన్ని సబ్జెక్టు తెలిసినా కూడా పూర్ణంగా తెలియదు చాలా మందికి. ఆ తెలిసింది కూడా పూర్ణంగా తెలియదు. కానీ వ్యాసుల వారు విశాల బుద్ధి అంటే ఏమిటి, అన్ని శాస్త్రాలు తెలుసు వారికి, పూర్ణంగానూ తెలుసు. అందుకని విశాల బుద్ధి అన్నారు. విశాల బుద్ధి ఎవరి బుద్ధి అయితే విశాలంగా విస్తారంగా జ్ఞానంతో నిండి ఉన్నదో అన్నారు. ఎవరి జ్ఞానము పూర్ణంగా ఉన్నదో, అన్ని శాస్త్రములయందు అని అర్థం విశాల బుద్ధి అంటే. మనం తెలుగులో చెప్పే విశాలం కాదు ఇక్కడ. విశాలం అంటే అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఆయనకు ఉన్నది. విశాల బుద్ధి వ్యాసః మీకు మా నమస్కారములు. ఈయన పేరు వ్యాస అని ఎందుకు వచ్చింది అంటే, వేదాలన్నింటినీ మంత్రాలన్నీ కలగాపులగంగా ఉన్నప్పుడు నాలుగు వేదాలుగా చేశారు ఈయన. నాలుగు వేదాలుగా విభజించారు, అందుకనే ఆయనకి వ్యాస అని పేరు. వి వ్యస్ ధాతు అంటే వివ్యాతి వేదాను. దివ్యాతి అంటే ఏమిటి, విభజన చేయడం. ఈ మంత్రాలు ఇక్కడ రావాలి, ఈ మంత్రాలు ఇక్కడ రావాలి. వివాహ మంత్రాలు ఒక చోట, ఉపనయన మంత్రాలు ఒక చోట, శ్రాద్ధ మంత్రాలు ఒక చోట, అట్లా యాగ మంత్రాలు, యజ్ఞ హోమాలు, ఎన్ని మంత్రాలు ఎక్కడెక్కడ రావాలని చెప్పి ఆయన క్రోడీకరించారన్నమాట. అది లేకపోతే ఏ మంత్రం దేనికని మనకే తెలియదు. చూసారా, ఏ మంత్రం దేనికని మనకే తెలియదు. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తాం, అన్ని రకాల మందులు ఉంటాయి. ఏ మందు దేనికని ఎవరికండి తెలుస్తుంది? డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు కదా. డాక్టర్ మాత్రమే చెప్పగలడు కానీ, ఎందుకంటే ఆయన చదువుకున్నాడు ఆ మందుల గురించి, ఏ రోగానికి ఏది ఇవ్వాలి అని. అదేవిధంగా వేద మంత్రాలన్నీ కూడా అన్ని కలగా పులగంగా ఉంటే ఏ మంత్రాలు దేనికని మనకు ఎట్లా తెలుస్తుంది? కనుక పురోహితుడు కూడా వచ్చాడు అనుకోండి, ఏ మంత్రం ఎప్పుడు చదవాలి ఆయనకి తెలియదు. వివాహ మంత్రం ఎక్కడున్నా ఎత్తుకోవాలి, శ్రాద్ధ మంత్రాలు ఏమిటని తెలియదు. అందుకని వ్యాస భగవాన్ వారు నాలుగు వేదాలుగా విభజించి ఆ మంత్రాలని, వాటిలో ఆ మంత్రాలని అక్కడక్కడ పెట్టి కావలసినటువంటి ఒక్కొక్క శిష్యుణ్ణి ఒక్కొక్క వేదాన్ని చదువుకోమని చెప్పి నలుగురు శిష్యుని తయారు చేశారు ఆయన. జైమిని, పైలుడు అని ఇట్లా నలుగురిని శిష్యుని, నాలుగు వేదాలకి నలుగురు శిష్యుని తయారు చేశారు. ఆ నాలుగు వేదాలని సక్రమంగా విభజించి ఇచ్చారు కనుక ఆయనకి వ్యాస అని పేరు. అసలు ఆయన పేరు కృష్ణ అని పేరు. ఆయన పేరు కృష్ణ, కృష్ణ అని పేరు. నలుపుగా ఉంటాడు ఆయన, నల్లగా ఉండడం వల్ల కృష్ణ అని పేరు ఆయనకి. చాలా పేర్లు ఉన్నాయి వ్యాసుల వారికి. కృష్ణ అని పేరు. కృష్ణ అంటే ఈ కృష్ణ పరమాత్మ కాదు, ఈ కృష్ణ పరమాత్మ కూడా కృష్ణ. ఎందుకన్నామంటే ఆయన ఈయన నల్లగానే ఉంటాడు, నీలమేఘశ్యాముడు కదా, ఆయన సుందరంగా ఉంటాడు కృష్ణుడు. మధుసూదన సరస్వతి వారు కృష్ణుడు ఇక్కడ వ్యాసుల వారిని కూడా సుందరంగా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. అందంగా ఉంటాడని అంటే నలుపు అని అర్థం. అందుకని నలుపు కూడా మంచిదే. ద్రౌపది కూడా నల్లగానే ఉంటుంది కనుక కృష్ణ అని పేరు. కృష్ణ అని పేరు స్త్రీలింగం. కృష్ణ ద్రౌపది, కృష్ణ కృష్ణుడు, కృష్ణ వ్యాసుల వారు, కృష్ణ ముగ్గురు నల్లగానే ఉంటారు కనుక. ఇంకొక పేరుంది ఈయనకి, ద్వీపంలో పుట్టారు ఈయన. ద్వీపం అంటే ఐలాండ్ అంటాను చూసారా, అందులో పుట్టారు. అందువల్ల ద్వైపాయనుడు అని పేరు ఈయనకి. కృష్ణ ద్వైపాయనుడు. ద్వీపంలో పుట్టడం వల్ల దీవి అంటారు చూసారా. ఈ మధ్యలో భూమి ఉంటుంది, చుట్టూ నీళ్లుంటే దాన్ని ఐలాండ్ అంటారు, ద్వీపం అంటారు. ద్వీపం వేరు, ద్వీపం వేరు. ద్వీపం, ఆ ద్వీపంలో ఆయన పుట్టడం వల్ల ద్వైపాయన అని పేరు. కృష్ణ ద్వైపాయన. మరొక పేరుంది బాదరాయణ అని పేరు. బాదరాయణ అంటే బదరికా వనంలో తపస్సు చేశారు ఈయన. ఇక్కడ బదరిని చూసారా హిమాలయాల్లో, ఇప్పుడు కూడా ఆయన ఆశ్రమం ఉంది అక్కడ. వ్యాసుల వారు తపస్సు చేసిన చోటు ఉంది ఇప్పటికీ, అందుకనే బదరికి వెళతారు అందరూ చూడటానికి. ఆ బదరీ వనం అది పెద్ద వనం. అక్కడ ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన పేరు బాదరాయణ అని పేరు. సో వ్యాస, శ్రీకృష్ణ, ఆయన పేరు కృష్ణ, కృష్ణ ద్వైపాయన, బాదరాయణ, ఇన్ని పేర్లు ఉన్నాయి కనుక బాదరాయణ. తర్వాత పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర వర్ణిస్తున్నారు. ఈ వ్యాసుల వారి కళ్ళు ఎలా ఉంటాయట, పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర, బాగా విచ్చుకున్నటువంటి, బాగా విచ్చుకున్నటువంటి కమలం ఎట్లా ఉంటుంది. అరవింద అంటే కమలం, అరవింద అంటే కమలం. ఆ కవలం విచ్చుకుంటే ఎలా ఉంటుంది? పుల్లం అంటే విచ్చుకున్నటువంటి అని అర్థం. బాగా విచ్చుకున్నటువంటి కమలం, పుల్ల అరవింద. ఆయత అంటే దీర్ఘం, పొడుగ్గా అని అర్థం. పత్ర అంటే ఆ కమలానికి పత్రాలు ఉంటాయి కదా, ఆకులు కాకుండా కమలానికి దళాలు ఉంటాయి, రేకులు, పూ రేకులు అంటారు చూసారా. కమలానికి పెద్దదిగా ఉండడం వల్ల ఆకు అంత పెద్దదిగా ఉంటుంది కనుక దానికి పత్రము అన్నాం. తామరాకు అంత కళ్ళుంటే కష్టం కదా, అందుకని మనం తామరా పువ్వు తీసుకొస్తే దాని యొక్క రేకు ఎంత పెద్దదిగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, అందంగా అది అది చూడటానికే చాలా చక్కగా ఉంటుంది. అట్లా ఉంటాయిట వ్యాసుల భగవాన్ వారి కళ్ళు. పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర, అటువంటి వ్యాస భగవాన్ వారికి నా నమస్కారములు. పుల్లార విందాయత పత్ర నేత్ర, ఎట్లా చదవాలి? పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర. ఎంత చక్కటి అలంకారం చూడండి, రూపక అలంకారం. ఏన త్వయ భారత తైల పూర్ణ. మహాభారతం అని ఏన అంటే ఎవరి చేతనైతే, ఏన ఎవరి చేతనైతే, మహాభారత నీ చేత, ఏన త్వయ ఏ నీ చేత అని అర్థం. ఏన త్వయ అంటే ఏ నీ చేత, ఎటువంటి ఇటువంటి నీ చేత, త్వయ త్వయ అంటే నీ చేత. భారత తైల పూర్ణ, మహాభారతం అనే తైలంలో నువ్వేం చేశావు? ప్రజ్వలిత జ్ఞానమయ ప్రదీప. మహాభారతం అనే తైలంలో గీత అనేటువంటి దీపాన్ని వెలిగించావు అన్నారు. మహాభారతం అనేది తైలం, మహాభారత తైల పూర్ణ, తైలంతో నిండి ఉన్నది మహాభారతం అనే తైలం. తైలం దేనికండి ఉపయోగపడుతుంది? దీపం వెలిగించడానికి. లేకపోతే తైలం ఏమిటి ఉపయోగం? ఆ దీపం వెలిగడానికే కదా తైలం. లేకపోతే తైలం విలువ ఎక్కువ, దీపం విలువ ఎక్కువ? దీపం వల్ల తైలానికి విలువ కాని తైలం వల్ల దీపానికి విలువ కాదు. దీపం వల్ల ఆ తైలానికి విలువ వస్తున్నది కదా. అదేవిధంగా భగవద్గీత అనే జ్ఞానం దీపం, ప్రదీప నువ్వు వెలిగించావు. భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని నువ్వు మహాభారతం అనే తైలంలో వెలిగించావు. నీ చేత వెలిగింపబడినది త్వయా, అటువంటి నీకు నా నమస్కారములు అన్నారు. అందుకని ఏదైనా ఒక వ్యక్తి నుంచి మనం పొందినప్పుడు ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలా అవసరం. ఆ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే వాళ్ళని కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞత తెలుపుకోలేని వాడు సంస్కారం లేనివాడు అని అర్థం. ఒక వ్యక్తి నుంచి మనం ఒక ప్రయోజనాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తెలుపుకుంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తి వల్ల మనకు ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి మహాభారతాన్ని ఇచ్చినటువంటి వ్యాస భగవానుల వారు అందులో భగవద్గీత అనే దీపాన్ని వెలిగించి మనకి ఇచ్చి లోకం మొత్తానికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేటటువంటి గ్రంథం ఇచ్చారు ఆయన. మనం ఆయనకి నమస్కారం చెయ్యాలా లేదా? వారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా లేదా? ఇంట్లో చూడగానే మన ఫోటోలు ఉంటాయి, మన కోడలు, మన అబ్బాయి, మన మనవాళ్ళు ఫోటోలు ఉంటాయి. రాగానే ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు, టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద, ఎక్కడ చూసినా ఈ ఫోటోలే కదా. రిసెప్షన్ ఫోటోలు, పెళ్లి ఫోటోలు ఇలాంటివి ఉంటాయి. కానీ ఎవరిళ్ళలోనే చూడండి, ఎక్కడైనా వ్యాస భగవాన్ వారి ఫోటో ఉంటుందా? కనుక మనం తలుపు తీయంగానే డైనింగ్ టేబుల్ కనపడుతుంది, ఫ్రిడ్జ్ కనపడుతుంది, టీవీ కనపడుతుంది. ఏ ఇల్లు తలుపు తెరిచినా ఇప్పుడు కనపడేది ఏమిటండి? డైనింగ్ టేబుల్ ఫస్ట్. ఎందుకంటే ఓపెనింగ్ హాలే డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్. కనుక వాటి మీద ఏముంటాయో, దాని పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ డైనింగ్ టేబుల్ ఎదురుగా ఏముంటుంది తెలుసా? టీవీ ఉంటుంది. ఎందుకంటే తినేటప్పుడు టీవీ చూడాలి కదా. కనుక టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద ఏముంటాయంటే మన పిల్లల ఫోటోలు ఉంటాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడో ఉంటాడు, మెట్ల కింద ఫోటోలు ఉంటాయి. కానీ మన జీవితానికి నిజంగా విలువిచ్చేది ఏమిటి అని మనం తెలుసుకున్నప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళు ఉండాలి అని మనం కోరుకుంటాం. వాళ్ళ ఫోటోలు ఉండాలని కోరుకుంటే మనకు స్ఫూర్తి వస్తుంది, మనకు స్ఫూర్తి వస్తుంది, మన జీవితానికి ఒక వెలుగు వస్తుంది. కానీ మన వాళ్ళ మన ఫోటోలు మన పిల్లల ఫోటోలే పెట్టుకుంటాం మనం, ఎందుకంటే వాటి మీదనే మనకి ఎక్కువ ఆసక్తి. కనుక ఆ వ్యక్తిని తలుచుకోవడం, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవడం వల్ల మనం సంస్కారవంతులం అవుతాం. ఆ సంస్కారం వల్ల మనం ఎదుగుతాం. ఎదగడం వల్ల మనకు శాంతి ఆనందం వస్తాయి. మన పిల్లల్ని తలుచుకుంటూ ఉంటే ఉన్న ఆనందం కూడా పోతుంది. మన పిల్లల్ని మన ఇంట్లో వాళ్ళని తలుచుకుంటూ ఉంటే, ఎందుకంటే సమస్యలతోనే ఉంటారు కదా అందరు, ఏదో ఒక సమస్య. కనుక అశాంతికి కారణం ఇప్పుడు ఏమిటో అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మన అశాంతికి మన పనులే కారణం, మన అశాంతికి మన పనులే కారణం. కనుక స్ఫూర్తినిచ్చే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి, వాళ్ళ చిత్రాలు పెట్టుకుంటే మనకు స్ఫూర్తి వస్తుంది. అటువంటి స్ఫూర్తి వల్ల మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. కనుక ఎలా శాంతి పొందాలంటే మార్గం చెప్తున్నాను నేను. ఇంట్లో తలుపు తీయంగానే భగవంతుడి ఫోటో కనపడాలి, ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. కనుక ప్రశాంతం పోగొట్టుకుంటున్నామంటే కారణం ఎవరో తెలుసా? మనమే. తలుపు తీయంగానే పిల్లి కనపడుతుంది, నల్ల పిల్లి బొమ్మ, పిల్లుల బొమ్మలు, చిరుతపులి బొమ్మలు, కుక్కపిల్ల బొమ్మలు ఇవే కనపడతాయి పెద్ద పెద్ద ఫోటోలు. ఇళ్ళు తలుపులు తీయగానే ఏం ప్రశాంతత వస్తుంది? కలగనేటప్పుడు కూడా అవే వస్తాయి. నిద్రలో మెలుకుతూ ఉన్నప్పుడు ఏం చూస్తామో అవే కదా వస్తాయి కలలో కూడా. కనుక మన కళ్ళల్లో ఏమి పడతాయో చిత్రాలు, మన చెవులతో ఏమి వింటామో అవే మనలో మనస్సులో పదిలమవుతాయి. అందుకని చిన్నపిల్లలకు కూడా కీ చేయని దగ్గర నుంచి చెప్తున్నా, కీ చేయని కూడా కుక్కపిల్ల బొమ్మ ఉంటుంది సీట్. ఆ కార్నర్లో కూడా పెడతారు కుక్కపిల్ల బొమ్మలు, ఇవన్నీ పెడతారు. ఆ పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు చేస్తారన్నమాట. దేవుడి బొమ్మలు పెట్టాలని కూడా అనిపించదు, కీ చేయని కూడా దేవుడి బొమ్మలు ఇవ్వాలని అనిపించదు. అంటే మిగతా జీవరాశులు జంతువులు కూడా వాటిని ప్రేమించాలి, అంతేగాని వాటిని మన పక్కన పడుకోబెట్టుకోకూడదు. వాటికి ఆహారం ఇవ్వడం, వాటికి సేవ చేయడం తప్పులేదు, కానీ మన మనస్సంతా వాటితోనే నిండిపోకూడదు. అర్థమైందా? అందుకని మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు, మనశ్శాంతినిచ్చేవాళ్ళ చిత్రాలను చూడాలి, వారు చెప్పే మాటలు వినాలి మనం. అప్పుడు మనకు శాంతి వస్తుంది. ఊరికే శాంతి కోసం వెతికితే రాదు అది, దానికి ఏం చెయ్యాలనే దానికి నేను క్లూ ఇస్తున్నాను అనమాట. అంతే, వ్యాస విశాల బుద్ధే పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలిత జ్ఞానమయ ప్రదీప. జ్ఞానంతో నిండినటువంటి ఈ భగవద్గీత, ఇప్పుడు మనం చదవబోయే భగవద్గీత జ్ఞానమయం, జ్ఞానంతో నిండినటువంటిది. కనుక ప్రజ్వాలిత నీ చేత వెలిగింపబడింది, ప్రదీప దీపం ప్రజ్వాలిత అంటే వెలిగింపబడింది నీ చేత. ఏం దీపం అది? నా మన ఇంట్లో దీపం లాంటివి కాదు, జ్ఞానమయ దీప, జ్ఞానంతో కూడినటువంటి దీపం. అందుకని భగవద్గీత అయితే పుణ్యము వస్తుంది, జ్ఞానము వస్తుంది. జ్ఞానమయ అన్నారు. కనుక భగవద్గీత దేనికి చదువుతాం ఇప్పుడు మనం? చదవబోతున్నాం జ్ఞానం పొందడానికి. జ్ఞానం దేనికి అంటే అజ్ఞానాన్ని పోగొట్టడానికి. అజ్ఞానమే దుఃఖానికి కారణం, కనుక అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. అజ్ఞానం పోయినప్పుడు దుఃఖం పోతుంది. కనుక మనం దుఃఖం పోవాలి, కనుక మనం జ్ఞానం పొందాలి. కనుక ఏం చేయాలి? శనివారం శనివారం భగవద్గీత క్లాస్. కష్టమే రావడం, నాకు కష్టమే, గంట సేపు పట్టింది రావడానికి. కష్టం లేకుండా ఏది లభిస్తుంది చెప్పండి? రోజు కూడా వంట చేసుకొని పదార్థాలు తినాలంటే కష్టపడలేదు. కష్టం చేయకుండా 4,000 నోట్లోకి వెళ్ళమంటారు చూసారా? కష్టపడకుండా 4,000 నోట్లోకి వెళ్ళమంటే ఏమిటి అర్థం? 4,000 లోపలికి వెళ్తాయనే. కష్టపడకుండా ఆహారం లభించదు అని అర్థం. శరీరానికి ఆహారం, మనసుకి ఆహారం ఏమిటి? జ్ఞానం. జ్ఞానం ఉంటే ఆనందంగా ఉంటుందా? అజ్ఞానం ఉంటే ఆనందంగా ఉంటుందా? జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుంది, కానీ అజ్ఞానం అంటే నాకు చాలా ఆనందం అండి అంటారు ఎవరన్నా, అన్నారు కదా. అందుకని ఈ జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం మనిషి. తర్వాత 3వ శ్లోకం. ఇప్పుడు కృష్ణ వందనం చేస్తున్నారు. ఈ జ్ఞాన ప్రదీపాన్ని వెలిగించారు ఆయన. వెలిగించిన దాన్ని వ్యాసుల వారు వెలిగించిన దాన్ని ఆ ప్రకాశాన్ని లోకానికి చూపాలి కదా ఎవరన్నా. ఆ దీపం ఎక్కడో ఉన్నది, దీపం ఎక్కడో ఒక మారుమూల వెలుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? దాన్ని ఎత్తి ఇలా చూపిస్తే అందరూ ఆరతి ఇచ్చిన తర్వాత దేవుడికి ఇట్లా చూపిస్తారు కదా అందరికి, అప్పుడు అందరు ఏం చేస్తారు? కళ్ళకు అద్దుకుంటారు. అది ఒకటి ఉన్నదని తెలియాలి కదా లోకానికి. దీపం కృష్ణ పరమాత్మ లోకానికి ఎత్తి ఇలా చూపించాడు గీతని, భగవద్గీతని అర్జునుడికి బోధించి, బోధించడం ద్వారా ప్రపంచం మొత్తానికి దాన్ని అందజేశాడు భగవంతుడు. చూస్తారా, ఉపనిషత్తులో చెప్పబడినటువంటి జ్ఞానామృతాన్ని గీతారూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి తన ముందు పెట్టుకొని ప్రపంచం మొత్తానికి ఆ జ్ఞాన దీపాన్ని చూపించాడు. అటువంటి జ్ఞానదీపాన్ని చదవకపోతే మనం ఎంత నష్టపోతామో తెలుసా. జ్ఞానం దీపంతో పోల్చారు. దీపం లేకపోతే ఇంట్లో ఏమున్నది ఏమిటి తెలియదు కదా. దీపం లేదనుకోండి వెలుతురు ఉండదు, ఇంట్లో ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి ఉంటే బాగుంటుందా, వెలుతురు ఉంటే బాగుంటుందా? అవన్నీ మనకు తెలుసు. వెలుతురు ఉంటే ఎందుకని చీకటి ఉంటే బాగుండదు అని కొట్టుకుంటుంటాను, తలకాయ బొప్పి కడుతుంది. చీకటి ఉంటే ఏ పనులు చెయ్యలేం, మనకేం తోచదు అసలు. అదే వెలుతురు ఉంటే చక్కగా అన్ని చేసుకోవచ్చు. కనుక వెలుతురు ఉంటే ఎట్లాగైతే అన్ని పనులు మనం సక్రమంగా చేసుకుంటాము. మనస్సులో కూడా జ్ఞానం గనక ఉంటే ఆ మనస్సుకు కూడా ఎలాంటి ప్రశాంతత ఉంటుంది, ఆనందం వస్తుంది. ఎలాగైతే అంధకారం ఉంటే మనిషికి ఏమి తోచదో, అజ్ఞానం ఉన్నా కూడా మనిషికి ఏం తోచదు. అందుకని శోకం మోహం అన్నీ వస్తాయి అజ్ఞానం ఉన్న మనసులో. ఎలాగైతే చీకటి ఉంటే ఏం చేరతాయి, చీకటిలో పాము పుట్ర అన్నీ చేరతాయి కదా. చీకటి ఉంటే గబ్బిలాలు చేరతాయి, గుడ్ల గూపలు చేరతాయి, పాములు పుట్ర అన్నీ చేరతాయి. అదేవిధంగా భయపడాలండి, మన మనస్సు అనే గృహంలో కూడా అజ్ఞానం అనే చీకటి ఉన్నదనుకోండి ఏమేమి వస్తాయి తెలుసా, గబ్బిలాలు గుడ్ల గుబలు అంటే ఎవరో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ చేరతాయి. రాగ ద్వేష కోపతాపాలు ఈర్ష అసూయ ఇవన్నీ గుడ్ల గుబలు, ఇట్లాంటి వాటితో సమానం. అవి పేరు ఏం చేస్తుంటాయంటే అమంగళం అన్నమాట, అవి ఉంటే అమంగళం అంటారు కదా. మనసులో కూడా అవన్నీ ఉంటే అమంగళం. ఆ మనిషికి శ్రేయస్సు లేదు, కుటుంబంలో వారికి శ్రేయస్సు ఉండదు, సమాజానికి అంతకంటే ఉండదు. కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఈ మనస్సును, మన అంతఃకరణంలో మనసులో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టడానికి ఏం వెలుగు తీసుకొస్తాం? టార్చ్ లైట్ వేస్తారా, నియాన్ లైట్ బల్బు పెడతారా అంటే కాదు. భగవద్గీత అనే లైట్ని వెలిగించాలి మనం. ఎట్లా వెలిగిస్తాం? క్లాసుకి వస్తే చదివితే వెలుగుతుంది భగవద్గీత. ఇంత ఆలోచించాలి మనం, ఒక్క శ్లోకం వల్ల ఎన్ని ఆలోచించాలో చూడండి. లేకపోతే ప్రతిపదార్థం చెప్పుకుంటూ పోతే మనకేం ప్రయోజనం లేదు. నేను ఎందుకు భగవద్గీత క్లాస్కు వెళ్ళాలి, ఎందుకు చదవాలి నేను, అది చదవడం వల్ల నాకేమిటి ప్రయోజనం? ఒక గంట క్లాసు, గంట ప్రయాణం, గంట రావడానికి, గంట వెళ్ళడానికి పడుతుంది కనీసం 3 గంటల సమయాన్ని నేను ఇవ్వాలి. కానీ నా జీవితం అంతా కూడా ఒక సక్రమైన మార్గంలో మలసపడుతుంది 3 గంటలను కనుక నేను ఓర్చుకున్నానంటే. గంట ప్రయాణం, గంట క్లాసు, మళ్ళీ గంట ప్రయాణం, దీనికి ఓర్చుకొని రావాలి ఒకరోజా 2 రోజులా. ఇప్పుడు 3 క్లాసులైనా ఇంకా 4 శ్లోకాలు కూడా కాలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భగవద్గీత 700 శ్లోకాలు ఎప్పటికి అయ్యేటట్లు, ఎప్పటికి అవుతుందో తెలియదు, అవుతుంది. అందుకని ఈ ధ్యాన శ్లోకం, మన యొక్క చదువు భగవద్గీత అభ్యాసం చదువు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని కోరుకోవడానికి ఈ ప్రార్థన. ఈ ప్రార్థన కనుక చేస్తే ప్రతిరోజు ప్రతి వారం మనం క్లాసులో నిర్విఘ్నంగా భగవద్గీత పూర్తి అవుతుంది. తర్వాత 3వ శ్లోకం, కృష్ణ వందనం.
ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైక పాణయే
జ్ఞానముద్రాయ కృష్ణాయ. గీతామృతదుహే నమః. ఈ కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతని అందించారు గనుక బోధించి వారికి నమస్కారం చేయడం మాత్రం మన కర్తవ్యం ప్రతిరోజు. అందుకని గీతోపదేశం ఫోటో ఉండాలి ఇంట్లో. ప్రతి ఇంట్లో గీతా ఉపదేశం ఫోటో, ఆ చిత్రపటం ఉండాలి. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు అన్నప్పుడు చిత్రంలో గీతని అర్జునుడికి బోధిస్తున్నారు రథం మీద. ఆ చిత్రపటం ఉంటే మనకు క్షేమం, ఇంటి మొత్తానికి క్షేమం. అందుకని ఈ క్షేమం కోసం మనం ఏమేమి పెట్టుకోవాలి ఇంట్లో ముందు అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి, ఇంట్లో పెట్టుకున్నాము అంటే దేనికి పెట్టుకుంటున్నాము, దాని విలువ ఏమిటి తెలుసుకోవాలి కదా. అప్పుడే మన ఇంటిని చూస్తేనే మనకు తెలిసి వాళ్ళకి తెలిసిపోతుంది. చూసే వాళ్ళకి వీళ్ళు ఎటువంటి మనుషులు, వీళ్ళ సంస్కారం ఎంత, వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయని తెలిసిపోతుంది అది చూడంగానే. అప్పుడు ఇంట్లోకి రాగానే మన ఇంట్లో వస్తువులు, ఫోటోలు ఇవన్నీ చూసి ఏ విధంగా ఉంచామని చూస్తేనే తెలిసిపోతుంది కదా మనం ఎట్లాంటి వాళ్ళము. అవునా, మన చేతిలో పుస్తకాన్ని బట్టే చెప్పచ్చు ఈ వ్యక్తి ఎట్లాంటి వాడు అని. చెప్పగలరా లేదా? భగవద్గీత చేతిలో పెట్టుకుంటే ఒక రకమైన మనిషి, లేకపోతే తుగ్లక్ చేతిలో పట్టుకున్నాడు. తుగ్లక్ కాబట్టి ఇంకొక పుస్తకం, ఏదో మ్యాగజైన్, స్టార్ డస్ట్, ఏదో ఒక లోకల్ కుముదం పేపర్, ఏదో ఒక పేపర్, ఈ పుస్తకాలు పట్టుకుంటారు, సినిమా పుస్తకాలు ఇటువంటి పెట్టుకుంటే ఆ వ్యక్తి సంస్కారం ఎంత ఉంటుందో చెప్పగలం కదా మనం. అదేవిధంగా మన వేషాన్ని, మన ఉండే వాతావరణాన్ని చూస్తే మన యొక్క సంస్కారం తెలిసిపోతుంది. లేక అటువంటి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రపన్న పారిజాతాయ నమః. నా నమస్కారములు. నమః అంటే నమస్కారములు. ఎవరికి? కృష్ణాయ, కృష్ణుడికి అని అర్థం. కృష్ణాయ అంటే కృష్ణుని కొరకు నా నమస్కారములు. ఎటువంటి కృష్ణుడు? మళ్ళీ వర్ణన, ఆయన గురించి తెలియాలి కదా. మా తాతయ్య గారు ఇట్లాంటి వాళ్ళండి, అట్లాంటి వాళ్ళని చెప్పుకుంటుంటాం కదా. గొప్పవాడు కాకపోయినా సరే ఇంత సంపాదించారు, అంత సంపాదించారు, అంత కష్టపడ్డారు, ఇవన్నీ చెప్పుకోవడంలో తాత ముత్తాతల గురించి చెప్పుకుంటాం. కృష్ణుడి గురించి చెప్పుకో, కృష్ణుడి గురించి వినాలి, కృష్ణుడి గురించి చెప్పుకోవాలి, కృష్ణుడి గురించి అన్ని, కృష్ణుడి గురించే, కృష్ణుడి గురించి చేస్తూ ఉంటే నమస్కారం. కృష్ణాయ నమః. ఎటువంటి వాడు శ్రీకృష్ణుడు? ప్రపన్న పారిజాతాయ, పారిజాతం లాంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎవరికి అంటే ప్రపన్న, ఎవరైతే తనను ఆశ్రయిస్తారో. ప్రపన్న అంటే ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారికి పారిజాతం వంటి వాడు. శరణాగతులకు కల్పవృక్షం. పారిజాతం అంటే కల్పవృక్షం అని పేరు. పారిజాత వృక్షం సముద్ర మథనం చేసేటప్పుడు రాక్షసులు, దేవతలు సముద్రాన్ని చిలికేటప్పుడు పారిజాత వృక్షం వచ్చింది, దాన్నే కల్పవృక్షం అంటారు. ఆ కల్పవృక్షం క్రింద నుంచుంటే మన కోరికలన్నీ ఏమనుకుంటే అవి తీరుతాయి. అది కామధేను లేదా కల్పవృక్షం లాంటిది అంటారు. మనకి ఏది కావాలంటే అది ఆ చెట్టు కింద నుంచుంటే చాలు, మనం చేయక్కర్లేదు, ఊరికి తలుచుకుంటే చాలు, నాకు ఇది కావాలి అంటే అది వచ్చేస్తుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి వృక్షం లాంటి వాడుట. ఆయన్ని ఆశ్రయించి, చెట్టుని ఆశ్రయిస్తే కల్పవృక్షాన్ని మనకేది కావాలంటే దొరుకుతుంది. ఇప్పుడు కృష్ణుడు కల్పవృక్షంతో పోల్చబడినాడు, పారిజాత కల్పవృక్షం. కనుక ఆయన్ని ఆశ్రయిస్తే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏదనుకుంటే అదంటే ధర్మబద్ధంగా అనుకుంటే, అన్ని అక్రమాలు అన్యాయాలు అనుకుంటే జరగవు, మంచి అనుకుంటే జరుగుతుంది. భగవంతుడుగా ఇప్పుడు మన చెడు అనుకున్నవన్నీ ఆయన చేస్తే ఇంకేమిటండి, ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? అప్పుడు అందరికీ చెయ్యాలిగా. కనుక ధర్మబద్ధమైన కోరికలు అని అర్థం. అలా కోరుకుంటే ఆయన మనకు పూర్తి చేస్తాడు. ప్రపన్న పారిజాతం, పారిజాతాయ అటువంటి కృష్ణుడికి నమః. అంతేకాదు, స్తోత్ర వేత్రైక పాణయే. కృష్ణ పరమాత్మ యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా వచ్చాడు. అర్జునుడు అడిగాడు, నాకు నువ్వు రథసారథిగా ఉండాలి అని. ఆ కథ అంతా మీకు తెలుసు కదా. దుర్యోధనుడు కూడా వచ్చాడు అడగడానికి, అర్జునుడు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, మీ ఇద్దరు మీకు ఏది కావాలంటే అది కోరుకోండి, యుద్ధంలో మీకు సహాయం చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు కావాలి, దుర్యోధనుడికేమో కృష్ణుడు సైన్యం కావాలన్నాడు, సైన్యాన్ని తీసుకున్నాడు. ఆయనకి చాలా సైన్యం ఉంది కృష్ణుడికి, అందుకని సైన్యం మొత్తం దుర్యోధనుడికి ఇచ్చాడు భారత యుద్ధంలో యుద్ధం చేయడానికి. అర్జునుడు మాత్రం నాకేం వద్దు, నువ్వు ఉంటే చాలన్నాడు. నేనేం చేస్తానయ్యా, నేను యుద్ధం చేయనేంటే, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నాకు ముందు కొంచెం రథాన్ని నడిపితే చాలన్నాడు. రథం నడపనా, ఓకే అన్నాడు. రథం నడపమంటావా, నన్ను అనలేదు కృష్ణ పరమాత్మ. చూసారా, నన్ను పోయి నా నేనేంటి కృష్ణ అవతారాన్ని, నేను నన్ను రథం నడపమంటావా అని అన్నాడా చూడండి. భక్తితో అడిగాడు అర్జునుడు. అడిగినప్పుడు భగవంతుడు కాదన్నాడా, అనలేదు. గుర్రాలు నడపడానికి రథం మీద కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, ఏ పని కూడా కేవలంగా తక్కువగా నీచంగా చూడకూడదు. కృష్ణ పరమాత్ముడంతటి వాడు రథం నడిపాడు, అర్థమైందా? అర్జునుడు వెనకాల కూర్చున్నాడు, కృష్ణ పరమాత్మ నడుపుతున్నాడు. రథం నడపాలంటే రోజు ఏం చేయాలి? ఆ గుర్రాలను కడగాలి. రథం అంత కారు డ్రైవర్ ఏం చేస్తాడు రోజు? కారు క్లీన్ చేయాలి. నేను చేయను, క్లీన్ చేయను, నేను డ్రైవర్ని అయినా కూడా క్లీన్ చేయనంటే ఎవరు చేస్తారు? కారు క్లీన్ చేస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రథ సారథి అయితే, డ్రైవర్ అయితే, ఆ రథానికి గుర్రాలు ఉంటాయి, ఆ రథాన్ని క్లీన్ చేయాలి, గుర్రాలను క్లీన్ చేయాలి, గుర్రాలకు స్నానం చేయించాలి, గుర్రాలకు ఆహారం ఇవ్వాలి రోజు, అవునా? ఆ రథం అంతా కూడా మళ్ళీ క్లీన్గా పెట్టాలి. ఇన్ని పనులు చేశాడు కృష్ణ పరమాత్మ. అది ఆలోచించాం మనం. ఆయన వెన్నముద్ద తిన్నాడంటాం కానీ, కృష్ణుడు అంటే వెన్నముద్ద తిన్నాడనే జ్ఞాపకం వస్తుంది కానీ, కృష్ణుడు రథాన్ని నడిపాడు, ఆర్డినరీ డ్రైవర్ రథాన్ని నడిపాడు ఆయన. అందుకని ఆయనకు గుడి కట్టాం, పార్థసారథి అని గుడి కట్టాం. ఆయన ఏమన్నా తక్కువగా చూశారు ఎవరన్నా? నీచంగా చూశారా? ఏమిటయ్యా నువ్వు రథాన్ని నడుపుతావా అన్నావా? కనుక మనం కూడా ఏ పని ఇచ్చినా సరే, ఏ పని చేసినా కూడా దానికి ఆ పనికి విలువ తీసుకురావాలే కాని, మనం ఆ పని వల్ల మనం హీనం కావు ఎప్పుడు కూడా. అర్థమైందా? ఈ పని చేస్తే నాకు తులకనైపోతాను నేను అని చెప్పి అనుకోకూడదు. తులకన ఎవరవుతారు? మనం చేసే పని ఏ పని అయినా సరే ఆ పనికి విలువనిచ్చేది మనం. ఆ పని మనం చేయడం వల్ల ఆ పనికి విలువ పెరుగుతుంది. ఇట్లా చెయ్యాలే కానీ, ఈ పని కేవలంగా నీచంగా హీనంగా చూడటం అనేది చాలా తప్పు. మనిషి ఎదగడు కనుక అది నేర్చుకోవాలి మనం. అందుకని తోత్ర వేత్ర ఏకపాణయ్య అన్నాడు. అంటే ఏమిటి? ఒక చేత్తో రథాన్ని నడుపుతున్నాడు, ఒక చేత్తో చంద్రకోలు అంటారు చూసారా, ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి చంద్రకోలు అంటారు, దాన్ని వేత్రం అంటారు ఇక్కడ. తోత్ర వేత్రం, తోత్రవేత్ర, ముళ్ళు కర్ర అంటారు. ఆ గుర్రాల్ని నడిపించాలి అంటే కంట్రోల్ చేయడానికి ఒకటి ఉండాలి కదా చేతిలో, లేకపోతే అవి వినవు చెప్పిన మాట. అవి వినడానికి ఏం చేస్తారంటే, ఒక చెక్క ముక్క ఉంటుంది పట్టుకోవడానికి, దానికి ఒక తోలుతో చేసినటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట, దాంతో కంట్రోల్ చేసుకుంటారు. చంద్రా కోల్ అంటారు, ముళ్ళు కర్ర. దాన్ని ఒక చేతిలో పట్టుకున్నాడు ఆయన, పట్టుకొని ఆ కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. తోత్ర వేత్రైక బాణయే జ్ఞానముద్రాయే, ఒక చేత్తో జ్ఞానముద్ర అని చూపిస్తున్నాడు, ఎడం చేత్తోనే పట్టుకున్నాడు, ఒక చేత్తో ముద్ర చూపిస్తున్నాడు. జ్ఞానముద్రాయ అంటే జ్ఞానం అనే ముద్ర చూపిస్తున్నటువంటి అటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కారము. ఈ జ్ఞానముద్ర అనేది దేనికి ప్రతీకం? మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాం మనం, అమ్మవారు, ఆ భగవానుడు, ఆ అన్న విగ్రహం ఈ ముద్రలో ఉంటారు. చూసారా ఎప్పుడైనా? ఈ ముద్ర దేనికి ప్రతీకం అంటే జ్ఞానముద్ర అని పేరు దీనికి. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఎందుకని జ్ఞానముద్ర అని పేరు దీనికి అంటే, చాలా విశిష్టత ఉంది దీనికి. దీన్నేమో తర్జని అంటారు, ఈ వేలుని తర్జని అంటారు. తర్జన చేసేటటువంటి వేలు తర్జని అన్నారు. తర్జని అంటే ఏమిటి, అందరి మీద చూపిస్తుంది అన్నమాట, నువ్వు ఇట్లా చేశావు అట్లా చేశావు, తప్పులు చూపిస్తూ ఉంటుంది, తర్జన చేస్తూ ఉంటుంది. కనుక దీన్ని తర్జని అన్నారు. ఈ తర్జని ఏమవుతుందంటే బొటన వేలుతో కలిసినప్పుడు ఈ మూడు వేళ్లు విడిగా ఉంటాయి. ఈ దీన్ని స్థూల శరీరం అన్నారు, మధ్యమ వేలుని. ఉంగరపు వేలునేమో సూక్ష్మ శరీరం అంటారు. ఈ చిన్న చిటికిన వేలునేమో కారణ శరీరం అంటారు. ఈ మూడు శరీరాల నుంచి దీన్ని అహంకారం అంటారు. తర్జన చేసేది ఎప్పుడు? అహంకారం. అందరి తప్పులు వెతుకుతూ ఉంటుంది, ఇదే కదా, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అట్లా చేసావు ఇట్లా అంటుంటుంది అహంకారం. ఈ అహంకారాన్ని గనక ఈ మూడు శరీరాల నుంచి వేరు చేసి ఇలా తీసుకొచ్చి దాన్ని అంగుష్టం ఈ వేలుతో కలపాలి. కలిపినప్పుడు ఈ వేలు ఇప్పుడు సున్నాలాగా ఉందా లేదా? ఇది ఈ చూపుడు వేలు ఈ బొటన వేలు కలిపితే సున్నాలాగా ఉందా? సున్నా అంటే పూర్ణం అంటాం, గుండ్రంగా ఉంది, పూర్ణత్వానికి చిహ్నం, పూర్ణత్వానికి ప్రతీక. దీన్నే సత్వగుణం రజోగుణం తమోగుణం అంటారు. మూడు శరీరాలనే మూడు గుణాలుగా చెప్పచ్చు, సత్వ రజస్తమో గుణం, మూడు గుణాలు లేక మూడు శరీరాలు. ఈ ఈ వేలు ఈ మూడుతో ఉన్నప్పుడు అహంకారం వస్తుంది, ఈ వేలు దీంతో చేరినప్పుడు పూర్ణం అయిపోతుంది, దానికి విలువ పెరుగుతుంది. అంటే ఏమిటి, మన అహంకారం తగ్గాలి అని అర్థం. అహంకారం మెడకాయ వంచాలి, అప్పుడు ఈ అంగుష్టం చాలా ముఖ్యం. ఈ బొటన వేలుంది చూసారా, ఇది లేకుండా పనిచేయగలరా? ఒకరోజు దీనికి చేయి కట్టేసేయండి, దీన్ని ఇట్లా కట్టేసి పనిచేయండి, ఊరికినే ఇట్లా కట్టేసేయండి ఒకరోజు చూడండి, పనిచేయగలిగితే రాయగలరా, పని చేయగలరా? ఇంట్లో ఏమీ చేయలేరు. ఏ పని చేయాలన్నా ఈ వేలు అన్నిటితో కలిస్తేనే, లేకపోతే చేయలేం. కనుక ఈ వేలు పరమాత్మ, పరమాత్ముడు లేకుండా నువ్వేమీ చెయ్యలేవు. అందుకని నువ్వు పరమాత్మల ఐక్యం కావాలి. పరమాత్మల ఐక్యం అయితే నీకు పూర్ణత్వం వస్తుంది, అహంకారం పోతుంది. ఆ పూర్ణత్వమే జ్ఞానం అన్నాం. కనుక పరమాత్మ ఇది జీవాత్మ, అహంకారం పోయి ఈ మూడు శరీరాలతో కలవకుండా ఈ అహంకారాన్ని పరమాత్మతో కలిపితే జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఇది ఎలా వస్తుందంటే జ్ఞానం వల్ల వస్తుంది. కనుక దీన్ని జ్ఞానముద్ర అన్నారు. ఇటువంటి జ్ఞానముద్రను చూపిస్తున్నాడు కనుక జ్ఞానముద్రాయ కృష్ణాయ, జ్ఞానముద్రను చూపిస్తున్నటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారము. ఈ జ్ఞానముద్రను ఎన్నోసార్లు చూశారు గుళ్ళల్లో మీరు, కానీ అర్థం తెలియదు కదా. ఈ రోజుకి అర్థమైంది, మరి ఎంత కష్టపడి వస్తే క్లాసుకి చదువు అర్థం అవుతుంది. ఏదో గుడికి వెళుతున్నా అమ్మవారికి గై చూపిస్తుంది, అభయ హస్తం, భయపడవద్దు అని చెప్పి చూపిస్తోంది అమ్మవారు. ఆ దేవుడు విగ్రహం భయపడవద్దు అని చూపిస్తుంటే మనం భయం భయం భయంగానే ఉన్నాం, ఏం ప్రయోజనం? అంటే ఆ చెయ్యి యొక్క అర్థం మనకు తెలియలే. ఇది అర్థం తెలియక ఈ ఆ చెయ్యి చూసి ఓట్లు వేస్తున్నారు జనం. ఇంకా భయపడుతున్నారు, కరప్షన్ ఎక్కువైపోతుంది కానీ భగవంతుడి అభయహస్తాన్ని చూసుకోవడం లేదు, లోకల్ అభయహస్తాన్ని చూస్తున్నారు. భయహస్తం అది, భగవంతుడిది అభయహస్తం, లోకల్ హస్తం తెలుసు కదా, అది భయహస్తం. భయాన్ని సృష్టించే మనుషుల్లో భయం కలిగిస్తుంది కదా, రక్షణ లేదు కదా మనిషికి. కనుక భగవంతుని నమ్ముకుంటేనే అభయం అన్నారు. జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే, అంటే గీతని అమృతాన్ని పితికినటువంటి వాడు. దుహే అంటే ఏమిటి? పితకడం, పాలు పితికినట్లుగా నువ్వు గీతామృతాన్ని ఉపనిషత్తులనే గోవుల నుంచి పితికావు కనుక నీకు నమస్కారము. ఆ కృష్ణ పరమాత్మే భగవద్గీత చెప్పకపోతే నేను ఇక్కడికి వచ్చి చెప్పగలనా? ఇప్పుడు మా గురువు గారు చదవగలరా, మా గురువుగారి గురువుగారు చదవగలరా? ఎవరికి రాదు, అర్థమైందా? కనుక మనం చేసే నమస్కారం గురువు గారికి ఎవరికి వెళుతుంది చెప్పండి. ఇప్పుడు మనకు గీత నేర్పుతున్నారు ఒక గురువు గారు, ఆ గురువు గారు గీత నేర్పుతున్నారు అంటే ఆ నమస్కారం ఎవరికి వెళుతుంది? గురువు గారికే, కృష్ణుడికే? కృష్ణుడికి. అర్థమైందా? గురువు గారికి నమస్కారం చేస్తున్నావు అంటే గీత చెప్పే గురువు గారికి ఆ నమస్కారం స్ట్రైట్ గా గురువు గారు ఎక్కడికి పంపిస్తారు తెలుసా? కృష్ణుడికి పంపిస్తారు. ఎందుకని అంటే ఈ చెప్పేది నేను కాదు, ఆయన చెప్పిందే నేను ఊరికే ఇట్లా చెప్తున్నాను మీకు అని గురువు గారికి తెలుసు. శిష్యుడు కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఆ గురువు గారికి మనం విలువనిస్తాం, ఆ గురువు గారు చెప్పే గీతకి మనం విలువనిస్తాం. అలా విలువనిచ్చినప్పుడే మనకు ఆ గీత అర్థమవుతుంది. అలా లేకుండా మనం చదివినా కూడా ఆ మనకు ఆ ప్రయోజనం ఉండదు. చూసారా, ధ్యాన శ్లోకాలంటే ఏమిటో మనం అనుకుంటాం. ఇది గీత చదివే వాళ్ళందరి చేత చదవబడతాయి ఇవి ధ్యాన శ్లోకాలు. అందుకని నిదానంగా చదవాలి. తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా గిడగడగడగడ చదవకూడదు. నిదానంగా మనస్ఫూర్తిగా స్పష్టంగా చదవడం నేర్చుకోవాలి. కనుక ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ సీతామృత దుహే, ఇటువంటి విశేషణాలన్నీ చెప్పారు కృష్ణుడికి. అటువంటి కృష్ణుడికి నమస్కారం అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు అనగానే మనకు ఏం జ్ఞాపకం రావాలి? ఇవన్నీ జ్ఞాపకం రావాలి. జ్ఞానముద్ర జ్ఞాపకం రావాలి, స్తోత్ర వేత్రైక పాణయే జ్ఞాపకం రావాలి, ప్రపన్న పారిజాతాయ జ్ఞాపకం రావాలి. అంతేగాని వెన్న కాజేశాడు, వెన్న దొంగ, వెన్న దొంగ కృష్ణ అంటే మనకేమొస్తుంది? అర్థమైందా? కనుక మనం తెలుసుకోవలసింది భగవంతుని గురించి ఎంతో ఉంది. తెలుసుకోవలసినవి తెలుసుకోవాలి గాని, కనుక అటువంటివి తెలుసుకుంటే మన జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది. మీ కృష్ణుడు కూడా వెన్న దొంగ, ఆయన కూడా గోపిక వస్త్రాలన్నీ కాజేశాడు, ఇవన్నీ చెప్తుంటారు జనం. కృష్ణుడు చేసిన గొప్పతనం చెప్పరు. అవన్నీ ఎందుకు చేశాడో కూడా దానికి కారణం ఉంది. మనం తెలుసుకోకుండా పోతే మనకు ఆ భగవంతుడి మీద విలువ శ్రద్ధ కూడా పోతుంది, భక్తి పోతుంది. భయమే ఉంటుంది కానీ భక్తి గౌరవం ఉండదు. విలువ తెలియదు భగవంతుడి విలువ మనకు. విలువ తెలియనప్పుడు మన జీవితం విలువ కూడా మనకు తెలియదు, మన జీవితం కూడా వృధా అయిపోతుంది. కనుక ఎవరో చెప్పే మాటలు వినడం కాకుండా మనం బుద్ధిపూర్వకంగా నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఈ సమయం కూడా ఇంట్లో ఏం చేస్తారు, కాసేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేస్తారు, ఇంట్లో వంటగదిలో ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా పని చేస్తారు, అంతే కదా. కానీ ఒక్క గంటలో ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాము ఇక్కడ. కాకపోతే ఇంకా సోఫాలకు చేస్తారు, నీట్గా దుడుస్తారు, ఇల్లంతా దుడుచుకుంటారు. అంతకంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? కట్టెలను మారుస్తారు, లేకపోతే ఫ్యాన్ దుడుచుకుంటారు ఒక గంట సేపు. కానీ ఆ గంట సేపు ఇక్కడికి వస్తే ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాం మనం. అయ్యో ఇంట్లో పనుందండి అంటారు. అర్థమైందా? టేబుల్ తుడుచుకోవడము, ఫ్లోరింగ్ తుడుచుకోవడమే జీవితాంతన. ఇక్కడ తుడు అబ్బా మనస్సుని, అంతఃకరణాన్ని ఎప్పుడు శుద్ధి చేస్తావు? అర్థమైందా? అవన్నీ కూడా తాత్కాలికం. ఈ శరీరం, మనస్సు, ఇల్లు ఇవన్నీ కూడా తాత్కాలికం. దీన్ని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అది తెలుసుకోకుండా ఈ జీవనానికే, ఈ దీని యొక్క పోషణకే సరిపోతున్నది మనుషులకి సమయం అంతా కూడా. సమయం లేదండి అంటాడు. ఎందుకంటే కాస్త ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోవాలండి, టయర్డ్గా ఉందంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే కాసేపు సినిమాలు, సీరియల్ చూస్తాను. ఇప్పుడు కంటిన్యూ నాన్ స్టాప్ సీరియల్స్ కదా, అవి చూడగానే మళ్ళీ భోజనం, ఆకలి, మళ్ళీ నిద్ర. ఇదే సరిపోతుంది మనిషికి. అందుకని అజ్ఞానులు ఎక్కువ, జ్ఞానులు లేరు. మనిషికి ఆహారం, నిద్ర, ఈ రెండుతో సరిపోతుంది మనిషికి సమయం. జ్ఞానం గురించి చెప్పేవాడికి సమయం లేదు, ఉన్నా సమయం లేదు, వాళ్ళకి వినేవాడు లేడు. ఇటువంటి మహానగరంలో ఉంటారు ఎక్కడో వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటారు, గీత క్లాసులు జరుగుతూనే ఉంటాయి. ఆగుతాయా ఏమిటి? తర్వాత శ్లోకం, నాలుగో శ్లోకం అయింది కనుక ఇప్పుడు మనం ఐదో శ్లోకానికి వెళ్ళాలి.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
ఈ శ్లోకాలన్నీ కంఠపాఠం అయిపోవాలి ఎప్పటి లోపల అని చెప్పి మీరు నిర్ణయించుకోవాలి. ఇన్ని నెలల లోపల ఇవన్నీ నాకు పుస్తకం లేకుండా కూడా నేను చదవగలగాలి అనేటటువంటి ఒక దృఢ నిర్ణయాన్ని తెచ్చుకోవాలి. రోజు పారాయణం చేస్తే వచ్చేస్తుంది, ఏం లేదు. చూడండి, ఇప్పుడు కూడా కృష్ణ వందనం, ఇది కూడా వసుదేవ సుతం దేవం. కృష్ణం వందే. ఈ కృష్ణుడికి నా నమస్కారములు. వందే అంటే నమస్కారములు. ఎటువంటి కృష్ణుడు? వసుదేవ సుతం దేవం. వసుదేవుడికి పుత్రుడైనటువంటి వసుదేవ పుత్రుడు. కృష్ణుడి తండ్రి ఎవరు? వసుదేవుడు. కనుక వసుదేవుడికి పుత్రుడైనటువంటి ఓ కృష్ణ, నీకు నా నమస్కారములు. తర్వాత కంస చాణూర మర్దనం కృష్ణం వందే. కంస చాణూర, కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణావతారం దేనికి? కంసమర్దనం. కంసుడు తన మేనమామని సంహరించడానికి అవతారం తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎన్ని ప్రయత్నాలు చేశాడు కంసుడు. ఆ దేవకి పుత్రుల్లో ఎవరో నిన్ను చంపుతారని చెప్పితే దేవకికి పుట్టిన పుత్రులందరినీ, పిల్లలందరినీ చంపేశాడు కంసుడు. సొంత చెల్లెలు అనే భావన కూడా లేకుండా అందరి పిల్లల్ని, పచ్చి కందుల్ని గర్భం నుంచి ప్రసవించగానే చంపేసేవాడు. అటువంటి కిరాతకమైనటువంటి కంసుణ్ణి సంహరించినవాడు. చాణూర మర్దనం, చాణూర అనే రాక్షసుని పంపించాడు కృష్ణుని మీదకి. కృష్ణుణ్ణి మల్ల యుద్ధానికి పిలిచి కంసుడు కృష్ణుణ్ణి చంపించాలని ఆ చాణూరుణ్ణి పెద్ద వస్తాదనమాట. వాణ్ణి పంపిస్తే కృష్ణుడికి ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు. ఆ చాణూరుడనే రాక్షసుని సంహారం చేశాడు. మర్దనం అంటే ఏమిటి? సంహారం. కంసమర్దనం, చాణూర మర్దనం ఎవరైతే చేశారో అటువంటి కృష్ణకు నా నమస్కారములు. వసుదేవ పుత్రుడైనటువంటి నీకు నా నమస్కారములు. హే కృష్ణ, కంసమర్దనం చేశావు నువ్వు, చాణూర మర్దనం చేశావు నువ్వు. అంటే ఏమిటి? దుష్ట శిక్షణం. దుష్టుని శిక్షించడానికి వచ్చాడు భగవంతుడు. అటువంటి కార్యక్రమాన్ని, ఆ యొక్క విధిని నువ్వు నిర్వర్తించావు కనుక నీకు నా నమస్కారములు. అంతేకాదు దేవకి పరమానందం, నీ తల్లి అయినటువంటి దేవకీకి నువ్వు ఆనందాన్ని ఇచ్చావు. సుపుత్ర అని అర్థం. పుత్రుడు పుడితే తల్లికి ఆనందాన్ని ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వకూడదు. దేవకి పరమానందం, కృష్ణుని చూస్తేనే పరమానందం పొందేదిట దేవకి. అంతటి ఆనందాన్ని నీ తల్లికి ఇచ్చినటువంటి నీకు నా నమస్కారం. ఈ మూడిటి వల్ల మనకేం తెలుస్తుంది తెలుసా? తల్లిదండ్రులైనటువంటి వసుదేవులకి కృష్ణ పరమాత్మ తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తల్లిదండ్రులకి ప్రేమని, తన యొక్క బాధ్యతని, కుటుంబం బాధ్యత చూడాలి ముందు. అర్థమైందా? కుటుంబం పట్టించుకోకుండా దేశ సేవ అని చెప్పి పోతుంటారు చాలా మంది. దేశ సేవ ఎందుకు? భార్యా పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు చేసే దేశ సేవ ఏంటి? కనుక దేవకి పరమానందం అంటే ముందు తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇవ్వాలి. తర్వాత కంస చాణూర మర్దనం అంటే మన సమాజంలో ఉన్నటువంటి, మనం ఉన్న చోట ఎక్కడైతే అవినీతి అక్రమం ఉంటుందో దాన్ని తొలగించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరైనా అక్రమంగా అవినీతిగా ఉంటూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించకూడదు, ఎన్నటికీ ప్రోత్సహించకూడదు. అవినీతి అక్రమం ఉన్న తెలిసిందంటే ఆ వాళ్ళకి మనం ప్రోత్సహించకపోకుండా ఉండడమే కాదు, వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి. అది కూడా మన కర్తవ్యమే, సమాజానికి చేయవలసిన మన కర్తవ్యం అని. అంతేకాదు దేవకి పరమానందం, తన తల్లి అయినటువంటి దేవకి ఆనందాన్ని ఇచ్చాడు. కనుక కుటుంబ క్షేమం చూసుకోవాలి మొదట. నా కుటుంబమే నాకు చిన్నినా బొజ్జుకు శ్రీరామ రక్ష అంటుంటారు కదా. నా బొజ్జు నిండితే చాలు, ఇంకెవరికి ఉన్నా లేకపోయినా అనకూడదు. మన ఇంటి క్షేమంతో పాటు మన సమాజం ఇరుగుపురు క్షేమాన్ని కూడా చూసుకోవాలి, సమాజ క్షేమాన్ని చూసుకోవాలి. అంతేకాని స్వార్థంతో నా పిల్లలు నేను ఆనందంగా ఉంటే చాలు, ఎవరు ఎట్లన్నా పర్వాలేదు అనకూడదు. సమాజం కూడా క్షేమంగా ఉండాలి. సమాజం క్షేమంగా ఉంటే చాలు, నా పిల్లలు భార్య ఎట్లా పోయినా పర్వాలేదు అనకూడదు. వీళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు చూసారా. చాలా మంది దేశ సేవ చేస్తూ ఉంటారు, కుటుంబ సేవ వదిలిపెట్టి దేశ సేవ. చాలా మంది కుటుంబ సేవలోనే ఉంటారు, దేశ సేవ పట్టదు, రెండు పనికిరావు. కృష్ణుడు ఎట్లా చేశాడు? కుటుంబాన్ని ఒక చూసుకున్నాడు, కుటుంబ రక్షణని బాధ్యతను తీసుకున్నాడు, తన పరివారం యొక్క రక్షణ చూసుకున్నాడు, దేశం మొత్తం ప్రపంచం మొత్తాన్ని యొక్క జగద్గురువైనాడు ఆయన. అందుకనే చెప్పారు, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు, జగత్తు మొత్తానికి మార్గదర్శనం చేశాడు ఆయన. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మంచిని వ్యాపింప చేస్తూ ఉండాలి. ఆ మనకెందుకు నేను పట్టించుకోకుండా ఉండకూడదు. ఇక్కడ చిన్న చిటికిన వేలకి ఏదన్నా అయితే పట్టించుకుంటావా లేదా? ఆ ఇక్కడే కదా ఎక్కడో అయింది పర్వాలేదు నూరి పెడతామా? కాలి బొటన వేలి దగ్గర ఎక్కడో చిటికిన వేలకి ఏదన్నా అయితే డాక్టర్ దగ్గరికి పరిగెడతారా లేదా? ఆ పర్వాలేదు కాలుకే కదా, ఆ కాళ్ళు ఎక్కడో ఒక వేలుకే కదా అని చెప్పి వదిలిపెడుతున్నారా? అమ్మో, వెంటనే టెస్ట్, టెస్ట్ మీద టెస్ట్, మాత్రలు మందులు, ఎంత శ్రద్ధ చూపిస్తారు. ఎందుకని? ఆ వేలు నేను కనుక దాన్ని జాగ్రత్తగా చూడకపోతే ఈ శరీరం మొత్తాన్ని కబళిస్తుంది. అది అదేవిధంగా సమాజం కూడా అంతే. సమాజంలో ఎక్కడ ఏదైనా సరే అవినీతి అక్రమం ఉంటే అవి మనదాకా వచ్చేస్తాయి తర్వాత. అందుకని అక్కడ ఉన్నప్పుడే, దూరంగా ఉన్నప్పుడే దాన్ని ఆపాలి. అర్థమైందా? అట్లాంటివన్నీ కుటుంబానికి, పరివారానికి, సమాజానికి, దేశ ప్రపంచ క్షేమానికి కృష్ణ పరమాత్మ ఆయన చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా మనం చదవాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఆ కృష్ణుడికి మనం చేసే నమస్కారం అర్థవంతమైన నమస్కారం, లేకపోతే అర్థవంతమైన నమస్కారం, రెండు రకాలు. అర్థవంతమైన అంటే ఏమిటి? దానికి ఒక అర్థం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది మనం చేసే నమస్కారానికి. లేకపోతే ఏముందంటే ఓన్లీ డబ్బుల కోసం అనమాట. అర్థం అంటే మనకి ఒకే అర్థం, డబ్బుల కోసం మాత్రం భగవంతుని పూజిస్తారు జనం. ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని, అది వేరే అర్థం. కనుక ఆ దానివల్ల సుఖం రాదు. కృష్ణ పరమాత్మ ఇచ్చేటటువంటి బోధనల వల్లనే మనకు సుఖం వస్తుందని తెలుసుకొని ఇటువంటి కృష్ణ పరమాత్మని ఇప్పుడు పోయి మీరు నమస్కారం చేయండి, మీ ఇంట్లో ఎలా అనిపిస్తుంది మీకు చూడండి. ఇంతకు ముందు చేసిన నమస్కారానికి, ఇప్పుడు చేసిన నమస్కారానికి భేదం ఉంటుంది. అర్థమైందా? లేకపోతే ఏమంటుంది తెలుసా? అర్థం లేని పని వ్యర్థం. మన పనులు వ్యర్థం కాకూడదు కదా. వ్యర్థం కాకుండా ఉండాలంటే, ప్రయోజనవంతంగా ఉండాలంటే, మన పనులు అర్థవంతంగా చెయ్యాలంటే మనకు జ్ఞానం రావాలి. తర్వాత చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.